of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం వెంకటూటుకూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం అక్టోబర్ 15, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రేక్షకులు, శ్రోతలందరికీ నమస్కారం. భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకటూటుకూరి. ఎప్పటిలాగానే మరి ఒక్క సరికొత్త ఎపిసోడ్తో, మంచి డేటా అండ్ స్టాటిస్టిక్స్తో మీ ముందలకి తెచ్చే ప్రయత్నం చేస్తాను. ముందలుగా మైండ్ మీడియా, మై ఐఎండి మీడియా, myindmedia.com లోకి లాగిన్ అయితే కనుక మన పాత పాడ్కాస్ట్లు ఎవరన్నా వినాలని ఇంట్రెస్ట్ ఉన్న శ్రోతలు ఉంటే కనుక కంపల్సరీ వినండి. అలాగే మైండ్ మీడియా వారికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్ లోకి వెళ్ళి మీరు మైండ్ మీడియా అని సెర్చ్ చేసినా కూడా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. సో ఆ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. వివిధమైన అంశాలు, ఆ ప్రోగ్రామ్స్ అన్ని మీకు రికార్డింగ్ అయిన యూట్యూబ్ వీడియోస్ కూడా అన్ని వస్తాయి. అలాగే మైండ్ మీడియా వారు ఒకవేళ కనుక మీరు అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా మైండ్ మీడియా షోస్ వినాలనుకుంటే కనుక ప్యాట్రియాన్ అని మనకి ఒక డౌన్లోడ్ ఉంది. మీరు మైండ్ మీడియా ప్యాట్రియాన్ లింక్ patreon.com patreon.com/mindmedia అనుకుంటున్నట్టయితే కనుక అక్కడ ఉన్న లింక్ తో మీరు మైండ్ మీడియా ప్రోగ్రామ్స్ అన్ని వితౌట్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కూడా వినే అవకాశం ఉంది. సో ఇది సరికొత్తగా ఎడిషన్ చేస్తారు మైండ్ మీడియా యాజమాను. సో ఒక బిజినెస్ దృక్పథంలో కాకుండా మన దేశానికి, మన ధర్మానికి, మన భారతీయ స్వరం వినిపించాలని ఆలోచనతో మైండ్ మీడియా వారు చేస్తున్న ఈ కొత్త సరికొత్తమైన ఈ అంశాన్ని 10 మంది ఆదరిస్తారని, అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకొని మనం ఈ వారం షో ముందుకెళ్దాం. గత 2-3 వారాలుగా మైండ్ మీడియా భారతీయత మన బాధ్యతలో ఒక విభిన్నమైన అంశంతో మీ ముందలకు వస్తున్నాను. అదేంటంటే డెమోగ్రాఫిక్ పాపులేషన్. సో డెమోగ్రాఫిక్స్ అని అంటే, నేను గత 2-3 ఎపిసోడ్స్ లో కూడా చెప్తూ ఉన్నాను, డెమోగ్రాఫిక్స్ అంటే పాపులేషన్ అయినా కానీ, లేకపోతే మేల్ ఫీమేల్ రేషియో కానీ, లేకపోతే ఫర్టిలిటీ రేషియో అంటే ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు పుట్టే అవకాశం ఉంది, సో ఇలాంటి రేషియో కానీ, లేకపోతే లిటరసీ రేషియో కానీ, సో ఇలాంటి జనాల గురించి సంబంధించిన ఏ డేటా అయినా సరే దాన్ని డెమోగ్రాఫిక్ డేటా అంటారు. సో ది పాపులేషన్ కానీ, ఎనీ డేటా, ఒకవేళ రిలీజియన్ కానీ, ఎనీ డేటా అబౌట్ పాపులేషన్ యాక్చువల్గా డెమోగ్రాఫిక్స్ కిందకు వస్తుంది. ఈ డెమోగ్రాఫిక్స్ చదువుకోవటం వల్ల ఒక దేశం, ఒక జాతి ఎటువైపు పయనిస్తుంది, ఈ డేటా ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది, చరిత్రలో ఇట్లాంటి సన్నివేశాలు ఎప్పుడైనా జరిగినాయా అనేది చాలా విభిన్నమైన అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. యాక్చువల్గా ఇలాగే చాలా విషయాల్లో, చాలా దేశాల్లో, చాలా కల్చరల్ కమ్యూనిటీస్ లో కూడా జరిగిన విశేషాలు మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలాంటి ఎగ్జాంపుల్ అంటే, ఇది ఈ డేటా ఎక్కడెక్కడ పనికొస్తుంది అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేల్ ఫీమేల్ రేషియో ఉందనుకోండి, అంటే ఒక 1000 మంది మగవాళ్ళకి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, లేకపోతే 1000 మంది ఆడవాళ్ళకి ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు అనే ఒక రేషియో తెలుసుకుంటే గనక, ఎక్కడైతే ఆ రేషియో తక్కువగా ఉందో, 1000 మంది మగవాళ్ళకి రేషియో ఎక్కడైతే తక్కువగా ఉందో, 1000 మంది ఆడవాళ్ళు కంటే తక్కువ మంది ఉన్నారో, ఆ రాష్ట్రాల్లో అమ్మాయి జననాలు ప్రాబ్లంగా ఉంది అని మనం తెలుసుకుంటే, గవర్నమెంట్ కానీ వివిధ సంస్థలకు కానీ ఆ దిశగా ప్రయత్నం చేసి దా స్టాటిస్టిక్స్ ని మార్చే ప్రయత్నం చేయొచ్చు. సో ఇలాంటి ఎన్నో అప్లికేషన్స్ మనకు డేటా సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక మనం తెలుసుకోవచ్చు. అలాగే అంత ముందల ఒక 2 వారాల క్రితం ఎపిసోడ్ లో మనం వాట్ హ్యాపెన్ టు హిందూ పాపులేషన్ అవుట్ సైడ్ ఇండియా అనేది మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, అలాగే ఫీజీ, ఇలా ఒక 2 ఎపిసోడ్స్ లో చాలా డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. అలాగే లాస్ట్ ఎపిసోడ్ లో విత్ ఇన్ ఇండియాలోనే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో హిందూ పాపులేషన్ ఎలా ఉంది, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అలాగే ఏ ఏ రాష్ట్రాలు ఆల్రెడీ క్రిస్టియన్ గా ఉన్నాయి. సో ఒకవేళ వినని శ్రోత ఎవరైనా ఉంటే కనుక 5 out of 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎక్సెప్ట్ మణిపూర్, త్రిపుర అండ్ అస్సాం, సో ఈ 2-3 రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాలన్నీ ఆల్రెడీ హిందూస్ ఆర్ మైనారిటీ, అక్కడ మైనారిటీ రైట్స్ కోసం హిందువులు పోరాడుతున్నారు అనే విషయాన్ని ఒక హైలైట్ పాయింట్ గా చెప్పి దానికి స్టేట్ బై స్టేట్ ఎందుకు అలా అయింది సో దాని గురించి విశ్లేషణ కూడా మనం చేయడం జరిగింది. ఈరోజు అదే అంశాన్ని అదే కోణంలో నుంచి కొంచెం పొడిగిస్తూ మనకి అంతకుముందు నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ లోకి వెళ్తే ఇప్పుడు కొంచెం సదర్న్ రీజియన్ లో ఉన్నటువంటి మనకి గాడ్స్ ఓన్ కంట్రీ కేరళకు వెళ్దాము. కేరళకు వెళ్ళి అక్కడ డెమోగ్రాఫిక్ పాపులేషన్ ఎలా ఉంది, ఈ చాలా మందికి మనకు తెలిసిన ఒక సింపుల్ విషయం ఏంటంటే కేరళకి చాలా మంది వెళ్ళే ఉంటారు శ్రోతలు. చాలా చక్కని అందచందాలతో నేచురల్ బ్యూటీగా ఉండే ప్లేసెస్ చాలా ఉన్నాయి. యాక్చువల్గా నేచర్ ఈజ్ అట్ ఇట్స్ బెస్ట్ అని అంటాం కదా. సో పర్సనల్గా నేను కూడా వెళ్ళడం జరిగింది కేరళకి. సో చాలా చిన్న వెరీ నైస్ ప్లేస్. కేరళలో డెమోగ్రాఫిక్ పాపులేషన్ వైజ్ బై రిలీజన్ ఎలా ఉంది, గత మనకి సెన్సస్ డేటా 2011 డేటాని పట్టుకొని మనం విభిన్నమైన అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సహజంగా కూడా మనకి అస్సాం గురించి మనం మాట్లాడుకున్నాం, అలాగే వెస్ట్ బెంగాల్ కూడా ఒకవేళ మనకి వీలుంటే కనుక మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ, ఒకవేళ లేకపోతే కనుక వచ్చే వారం వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడతాను. ఇక్కడ కేరళ ఒక కైండ్ ఆఫ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం డెఫినెట్ గా టచ్ చేయాలి. కేరళని ఎందుకు మనం టచ్ చేయాలి అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఎట్లా అయితే క్రిస్టియన్ పాపులేషన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, లేకపోతే 1925 నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చర్చి కంట్రోల్ ఉండటం వల్ల పెరిగింది, అలాగే ఉగ్రవాదం వల్ల కొంతవరకు, సో ఇట్లా వేరియస్ కారణాలు మనం విశ్లేషించాం. ఈ రీజన్స్ తో పెరిగితే కేవలం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో క్రిస్టియానిటీ పెరిగితే డేటా ఇది నేను సొంతగా చెప్తుంది కాదండి, ఒకవేళ శ్రోతలు ఎవరన్నా డౌట్ ఉన్నా కూడా లేకపోతే ఇంకా విశ్లేషణాత్మకంగా తెలుసుకోవాలన్నా కూడా డాక్టర్ జేకే బజాజ్ గారు ఒక డెమోగ్రాఫిక్ పాపులేషన్ స్టాటిస్టిషియన్ అండి, సో యూ కెన్ గూగుల్ హిమ్ అవుట్. సో ఆయన వేరియస్ ఆర్టికల్స్ చాలా కులంకషంగా యూట్యూబ్ లో కూడా వీడియోస్ ఉన్నాయి, సో మీరు కావాలంటే చూడొచ్చు జేకే బజాజ్. సో ఈయన రాసిన ఆర్టికల్స్ కొంతవరకు క్రోడీకరించి అలాగే వేరియస్ వికీపీడియాలో కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెన్సెక్స్ 2011 లో నుంచి కన్సాలిడేషన్ డేటాని మీకు ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నాను. అస్సాం, వెస్ట్ బెంగాల్, పార్ట్స్ ఆఫ్ బీహార్ కానీ జార్ఖండ్, అలాగే కొంతవరకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, సో ఇట్లాంటి రాష్ట్రాల్లో కొంతవరకు ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోనేమో ఎక్కువ క్రిస్టియన్ పాపులేషన్ ఉంది. కానీ కేరళ వచ్చేసి దీనికి డిఫరెంట్ ప్యాటర్న్ ఏంటంటే బోత్ ముస్లిం అండ్ క్రిస్టియన్ పాపులేషన్ రెండు ఉన్నాయి. సో దిస్ బ్రింగ్స్ అప్ ఎ హోల్ న్యూ పాయింట్, ఒక డిఫరెంట్ ఆలోచనతో మనం చెప్పాల్సిన డేటా ఇది. ఎలా అంటే, ఎందుకంటే ఇది మనం ఇంకా డేటాలోకి వెళ్లే కొద్దీ నేను వివిధమైనటువంటి కోణాల్లో మీకు దీని మీద విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఇదంతా పబ్లిక్ డొమైన్ లో ఉన్న డేటాని మీ ముందర ప్రెజెంట్ చేస్తున్నాను. ఈ సెన్సస్ డేటా ప్రకారం చూస్తే సుమారు 1901 నుంచి మన ఇండియాకి సంబంధించిన సెన్సెక్స్ డేటా మనకి అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం ఉంది. 70% ఉన్న హిందూ పాపులేషన్ 1901 లో ఈరోజు 2011 సెన్సెక్స్ ప్రకారం 55% మాత్రమే ఉంది. అంటే 55% ఉంది కదా, 1% ఒక రాష్ట్రంలో పాపులేషన్ లో 1% అంటే కొన్ని కోట్లతో సమానం అది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని కోట్లు కాకపోవచ్చు, కొన్ని లక్షలతో సమానం అది. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిపి 8 కోట్లు ఉంటే కనుక దాంట్లో 1% పాపులేషన్ అంటే మీరు లెక్కేసుకోవచ్చు, లేకపోతే 5% పాపులేషన్ అంటే మీరు లెక్కేసుకోవచ్చు. అలాంటిది ఈ రోజు యాజ్ పర్ 2011 సెన్సస్ ప్రకారం 55% మాత్రమే మన హిందూస్ ఉన్నారు. సో దీంట్లో మనం ఓవరాల్ గా చూస్తే కనుక గత 100 సంవత్సరాలు 110 సంవత్సరాల్లో మనం పోగొట్టుకున్న శాతం వచ్చేసి దాదాపు 15% జనాభాని మనం కోల్పోయాం. సో దీంట్లో చాలా భాగం దీంట్లో 14% లో మనం చూస్తే గనక ఆల్మోస్ట్ 10% ముస్లింస్ డామినేట్ చేస్తే 4% క్రిస్టియన్స్ డామినేట్ చేస్తారు. ఈ 14% లో మనం షేర్ ఆలోచిస్తే కనుక 10% ముస్లిం పాపులేషన్ పెరగటం జరిగింది, అలాగే 4% క్రిస్టియన్ పాపులేషన్ పెరగటం జరిగింది. సో దీన్ని ఇంకా ఇంకొంచెం మనం డీటెయిల్ గా లోపలికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఈలోపు కొంతవరకు మీకు కాంటెక్స్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. చాలా వరకు మనకి కేరళ రంగానే గాడ్స్ ఓన్ కంట్రీ, ఈ సీనిక్ స్పాట్స్ కాకుండా చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే కేరళలో 100% లిటరసీ ఉంది అని అంటారు. సో అది కూడా కొంతవరకు డేటా ప్రకారం ఇది కాంట్రవర్షియల్, 100% లిటరసీ ఏం లేదు, సుమారు 95% 92% దగ్గర లిటరసీ ఉన్న రాష్ట్రం అది. కొంతమంది పాపులేషన్ వైజ్ మనం గ్రోత్ చూస్తే కనుక ఎవరైతే తక్కువ చదువుకుంటారో మనకు చూస్తే కనుక ఇప్పుడు ఇక్కడ పాపులేషన్ వైజ్ అంటే పాపులేషన్ పెరగటానికి చదువుకి ఏమైనా లింక్ ఉందా, అలాగే అర్బనైజేషన్ కి పాపులేషన్ పెరగటానికి ఏమైనా లింక్ ఉందా, అలాగే హిందువుల్లో అర్బనైజేషన్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది పిల్లలను కంటున్నారు, లేకపోతే ముస్లింస్ లో ఉన్న వాళ్ళు అర్బనైజేషన్ ఉన్న వాళ్ళు ఎంతమంది పిల్లలను కంటున్నారు. సో ఇలాంటి డిఫరెంట్ అనాలిసిస్ ఇది ఇది ఎక్కడో మళ్ళీ నేను 10 సార్లు స్పష్టం చేస్తున్న విషయం ఏంటంటే దిస్ ఆల్ అవైలబుల్ ఇన్ ద పబ్లిక్ డొమైన్, దిస్ ఈస్ అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెన్సెక్స్ 2011 స్టాటిస్టిక్స్ ప్రకారం విశ్లేషిస్తున్నటువంటి డేటా. సో ఇది ఇక్కడ మనం చూస్తున్నటువంటి స్టాటిస్టిక్స్. గ్రోత్ రేట్ ఆఫ్ హిందూస్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ అదర్ రిలీజియన్స్ కేరళలో చూస్తే కనుక చాలా వైడ్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ గ్రోత్ రేట్ ఉంది. యాక్చువల్ గా జస్ట్ మీకు ఒక స్టార్టింగ్ లో మీకు నంబర్స్ చెప్పాలంటే కనుక హిందూస్ కరెంట్ గా చూస్తే 54% ఉన్నారు, ముస్లింస్ 27%, అలాగే క్రిస్టియన్స్ 18% ఉన్నారు. ఓవరాల్ గా 2011 సెన్సెక్స్ ప్రకారం సుమారు 3.5 కోట్ల మంది ఉండే కేరళలో 1,80,00,000 మంది హిందువులు ఉంటే దాదాపు 90,00,000 మంది ముస్లింస్ ఉంటే 62,00,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు. సో ఈ నంబర్స్ నేను కొంచెం రౌండ్ ఆఫ్ చేసి చెప్తున్నాను. సో ఇక్కడ మీరు పర్సంటేజ్ వైజ్ చూస్తే 54, 27, 18% గా ఉంది. ఇక్కడ ఈ రిలీజియస్ డెమోగ్రాఫిక్స్ ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక ఈ కేరళకున్న నార్థన్ పార్ట్ ఆఫ్ కేరళ, సదర్న్ పార్ట్ ఆఫ్ కేరళ చాలా డిఫరెంట్ డెమోగ్రాఫిక్స్ ఉన్నాయి. సో ఈ నార్థన్ పార్ట్ ఆఫ్ కేరళ వచ్చేసి ఎక్కువ ముస్లిం డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అలాగే సదర్న్ పార్ట్ ఆఫ్ కేరళ వచ్చేసి ఎక్కువ క్రిస్టియన్ డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్థన్ పార్ట్ ఆఫ్ కేరళ తీసుకుంటే కొంచెం జియోగ్రఫీ పరంగా మనం విశ్లేషిస్తే కనుక నార్థన్ పార్ట్ ఆఫ్ కేరళ వచ్చేసి ఒకప్పుడు 18వ శతాబ్దంలో టిప్పు సుల్తాన్ పరిపాలించినప్పుడు ఈ కన్వర్షన్స్ అనేవి ఎక్కువ చాలా ఎక్కువగా జరిగింది. అందుకనే ఇప్పుడు కూడా మనం చూస్తే కనుక టిప్పు సుల్తాన్ అనే రాజు మీద చాలా మనం చరిత్ర పుస్తకాలు ఏదైతే చదువుకున్నామో అదంతా తప్పు. అలాగే టిప్పు సుల్తాన్ ని ఒక హీరోగా ఎవరైతే పూజిస్తారో లేకపోతే దాన్ని ఈవెంట్ గా సెలబ్రేట్ చేసుకుంటారో దానికి తప్పు పడుతూ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వివిధమైన ఆర్టికల్స్ రావటం, అలాగే దాన్ని హిస్టారియన్స్ కూడా చాలా మంది ప్రూవ్ చేయటం అనేది మీరు కావాలంటే కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ టిప్పు సుల్తాన్ పరిపాలించాడో సదర్న్ పార్ట్ ఆఫ్ కర్ణాటకని, అలాగే ఈ నార్థన్ పార్ట్ ఆఫ్ కేరళకి దగ్గరగా ఉండటం వల్ల ఫస్ట్ కాడి నుంచి కూడా ఇక్కడ దాదాపు ఎర్లీ 1900s ఆర్ లేట్ 1800s నుంచి కూడా ఇక్కడ ముస్లిం పాపులేషన్ అనేది చాలా పెరగటం జరిగింది. అది వన్ ఆఫ్ ద రీజన్స్ అయితే కనుక ఎప్పుడైతే బ్రిటిషర్స్ వాళ్ళు మన దేశంలోకి వచ్చారో బ్రిటిషర్స్ వాళ్ళ దగ్గర నుంచి 19వ శతాబ్దం లేకపోతే 1925 నుంచి దీని ఎక్కువ ఈ క్రిస్టియన్ ప్రాంతం అనేది సదర్న్ పార్ట్ ఆఫ్ కేరళ ట్రావెన్కోర్ లాంటి డిస్ట్రిక్ట్స్, ఇది లోపల డేటాకి వెళ్ళిన తర్వాత చదువుతాను. సో ఇది కొంచెం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెమోగ్రాఫిక్ అండ్ వైడ్ వేరియన్స్ ఉన్నటువంటి స్టేట్. అందుకనే దీన్ని విశ్లేషించుకుంటే ఇంకా కొన్ని విషయాలు మనకి భారతీయత మన బాధ్యతలో ఇంకో కొన్ని ఒక డిఫరెంట్ యాంగిల్ తెలిసే ప్రయత్నం చేయొచ్చు అనే విషయం గురించి కేరళను ఎంచుకొని ఈ వారం డీటెయిల్ గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సుమారు నా దగ్గర ఇవాళ నేను ఎంతవరకు కవర్ చేస్తానో నాకు తెలియదు, కానీ సుమారు నా దగ్గర ఒక 35 పేజెస్ డాక్యుమెంట్ తీసుకొని మీ ముందర ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ కనుక ఏమన్నా మనం మిస్ అయితే విల్ డెఫినెట్లీ డూ ఏ నెక్స్ట్ షో, ఇదే టాపిక్ మీద నెక్స్ట్ షో తీసుకుందాం. సో ఓవరాల్ గా ఇక్కడ మీకు ఫస్ట్ హై లెవెల్ డెమోగ్రాఫిక్స్ ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక 54% హిందూస్, ముస్లిమ్స్ 27%, క్రిస్టియన్స్ ఆల్మోస్ట్ 19% ఉన్నారు. అలాగే సిక్కులు, బుద్ధిస్ట్, జైనిస్, అదర్ పీపుల్ మిగతాదంతా కూడా 0.5% మించి కూడా లేరు. అలాగే కనుక మీరు ఇక్కడ చూస్తే పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ రేట్ ఇన్ హిందూస్, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ కూడా మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 2001 నుంచి 2011 దాకా మనం చూస్తే కనుక హిందూస్ వర్సెస్ క్రిస్టియన్స్, హిందూస్ 2.2 గ్రోత్ రేట్ ఉంటే క్రిస్టియన్స్ కి 1.38 గ్రోత్ రేట్ ఉంది. కానీ వేరే ముస్లిం పాపులేషన్ కి ఇక్కడ దాదాపు 13% గ్రోత్ రేట్ ఉంది. అంటే 10 సంవత్సరాల్లో హిందూస్ ఓవరాల్ గా 2% పెరుగుతుంటే, క్రిస్టియన్స్ ఓవరాల్ గా 1.5% పెరుగుతుంటే, ముస్లింస్ 13% పెరుగుతున్నారు. సో అది ఒకవేళ స్టాటిస్టిక్స్ ఎవరన్నా తెలుసుకుంటున్న వాళ్ళు ఉంటే గనక మీకు ఇంకొక కీవర్డ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. పాపులేషన్ వైజ్ పిరమిడ్ అంటారు, పాపులేషన్ పిరమిడ్ అని మీరు గూగుల్లో టైప్ చేసినా కూడా మీకు ఒక డిఫరెంట్ అనాలిసిస్ కోణం కూడా వస్తుంది. అది కూడా ఒకవేళ వీలుంటే మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. గ్రోత్ రేట్ ఆఫ్ ముస్లిమ్స్ ఆల్మోస్ట్ 6 times మోర్ దాన్ హిందూస్ అండ్ క్రిస్టియన్స్. సో ఇది ఇక్కడ మనం డెమోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ నుంచి మనకు తెలుస్తున్నటువంటి విషయం. అలాగే చూస్తే కనుక గత 10 సంవత్సరాలుగా మనం ఇక్కడ చూస్తుంటే, ఇక్కడ ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పిన తర్వాత ఈ పాయింట్ మాట్లాడదాము. అలాగే ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ మీరు హిందూస్ 54% ఉన్నారు అనుకున్నాం, దే ఆర్ స్టిల్ ఎ మెజారిటీ. 2021 స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే ఎలా వస్తుంది అనేది ఇంకా మనకి ఒక 2-3 సంవత్సరాల్లోనే ఇది తెలిపోయే అవకాశం ఉంది. దాదాపు నేను అనుకోవటం హిందూస్ విల్ ఫాల్ ఇన్ టు ఏ మైనారిటీ అని ఇక్కడ చాలా స్టాటిస్టిక్స్, అలాగే కొన్ని గ్రాఫ్స్ నేను అనలైజ్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం. సో హిందూస్ ఆర్ గోయింగ్ టు లూజ్ వన్ మోర్ స్టేట్ అనటంలో ఎటువంటి దీంట్లో ఎటువంటి సందేహం అయితే పెట్టుకోకర్లేదు. ఇక్కడ ముస్లిం పాపులేషన్ వచ్చేసి 26% ఉంటే, క్రిస్టియన్ పాపులేషన్ వచ్చేసి 20%, సో టుగెదర్ దే ఆర్ 46%. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి ఏంటంటే, మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ ఆయన కురియన్, ఆయన ఫస్ట్ నేమ్ తెలీదు, కురియన్ గారు ఒక ఆయన ఉన్నారు. సో ఈయన మైనారిటీ కమిషనర్ అనమాట, కమిషన్ ఫర్ ఇండియా. సో ఈయన 24 సెప్టెంబర్ 2019 మొన్న సుమారు ఒక 2-3 వారాలు కూడా అవలేదు. సో ఈయన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ఒక అఫీషియల్ గా ఒక లెటర్ ఇచ్చారు. ఏమిచ్చారంటే, ఇది డిఫరెంట్ కోణంలో కూడా మనం ఆలోచించే ప్రయత్నం చేయొచ్చు. ఏమని లెటర్ ఇచ్చారంటే, గత 5 సంవత్సరాలుగా సుమారు 4,000 మంది అమ్మాయిల్ని, క్రిస్టియన్ అమ్మాయిల్ని లవ్ జిహాద్ చేసి ఫోర్స్డ్ కన్వర్షన్స్ లోకి ఇన్వాల్వ్ చేస్తున్నారు. కంపల్సరీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఐఏ ద్వారా ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రోబ్ చేయించాలి అని చెప్పి, హిందువులు ఇవ్వటం కాదండి, ఏదో ఆర్ఎస్ఎస్ ఇవ్వటమో లేకపోతే విహెచ్పి ఇవ్వటమో, సో ఇలాంటి కేసెస్ గురించి చెప్పట్లేదు. హీజ్ ఏ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ క్రిస్టియన్ కురియన్, ఈయన ఎవరైతే ఉన్నారో ఈయనే ముస్లింస్ ని కన్వర్ట్ ముస్లింస్ గా కన్వర్ట్ చేస్తున్నారు క్రిస్టియన్స్ ని అని అఫీషియల్ గా కంప్లైంట్ ఇస్తున్నారు. అంటే వేరే రాష్ట్రాల్లో ఎట్లా అయితే క్రిస్టియన్స్ కొంతవరకు ఫోర్స్డ్ కన్వర్షన్స్ ఉన్నాయో, అదే పని అక్కడ ముస్లింస్ క్రిస్టియన్స్ ని చేస్తున్నారు. సో ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, కన్వర్షన్స్ అనేది ఏ రిలీజియన్ నుంచి ఏ రిలీజియన్ గా ఫోర్స్డ్ కన్వర్షన్స్ చేసినా కూడా అది ఒక సమాజంలో ఉన్న ఒక అసమానతలకు దారితీస్తుంది, అలాగే సమాజంలో వివిధమైన కోణాల్లో వివిధమైన గొడవలకి ఒక అన్రెస్ట్ క్రియేట్ చేస్తుంది అని చెప్పడంలో కేరళలో జరుగుతున్న విషయం ఇది ఒక డిఫరెంట్ కోణం, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగే ఇక్కడ ఈయనిచ్చిన కంప్లైంట్ లో మీరు గూగుల్ చేసినా కూడా మీకు దొరుకుతుంది ఇది. ఇప్పుడు నేను చెప్పిన మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ లెటర్ టు అమిత్ షా, క్రిస్టియన్స్ ఆర్ సాఫ్ట్ టార్గెట్స్ ఆఫ్ లవ్ జిహాద్ ఇన్ కేరళ అని మీరు టైప్ చేసినా కూడా దొరుకుతుంది. సో ఈయన దీంట్లో సుమారు గత 5 సంవత్సరాలుగా కేరళలో 21 మంది ఇస్లామిక్ స్టేట్ ఐసిస్ తీవ్రవాద సంస్థలో జాయిన్ అయితే దాంట్లో ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఐదుగురు కన్వర్టెడ్ క్రిస్టియన్ నుంచి ముస్లిం గా కన్వర్ట్ అయిన వాళ్ళల్లో ఉన్నారు. సో మాకు చాలా అలార్మింగ్ గా ఉంది ఈ నంబర్స్ అని ఆయన చెప్పటం. అలాగే ఒక కేసులో గనక, ఇంకా నేను ఎక్కువ చదవట్లేదు కానీ, ఒక కేసులో అమ్మాయిల్ని లోబరుచుకోవటం, వాళ్ళకి డ్రగ్స్ ఇవ్వటము, సెక్షువల్ గా వీడియోస్ చేసి అది ఇంటర్నెట్ లో పెట్టి, ఒకవేళ గనక మీరు మతం మారకపోతే ఈ వీడియోని వైరల్ చేస్తామని బెదిరించడం, సో ఇట్లాంటివన్నీ వాళ్ళ పేరెంట్సే పోలీస్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ లో ఇచ్చిన పరిస్థితులు కేరళలో జరుగుతున్నాయి. ఇది ఒక డిఫరెంట్ విషయం అయితే కనుక, లెట్స్ గో టు ద మెయిన్ టాపిక్. మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇది ఒక ఇందాక చెప్పింది ఒక డిఫరెంట్ విశ్లేషణాత్మక కోణం. అంటే ఎక్కడైతే ఎక్కువ ముస్లింస్ అండ్ క్రిస్టియన్స్ ఉన్నారో ఇలాంటి గొడవలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి, ఇలాంటి గొడవలు కూడా జరుగుతున్నాయి అని మనం తెలుసుకోవాలి. అలాగే ఈ డిఫరెంట్ డికేడ్స్ లో 1951 to 61 చూస్తే గనక గ్రోత్ పర్సంటేజ్ చూద్దాం. గత ప్రతి 10 సంవత్సరాల్లో గ్రోత్ పర్సంటేజ్ ఎట్లా ఉంది, హిందూ క్రిస్టియన్ ముస్లింస్ ఎట్లా ఎట్లాంటి గ్రోత్ పర్సంటేజ్ ఉందో చూద్దాము. దాన్ని బట్టి కూడా ఒక 50 మనం ఒక జనరేషన్ గనక ఒక 40-50 సంవత్సరాలను తీసుకుంటే గనక, ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా సుమారు 70 సంవత్సరాల డేటా, అంటే దాదాపు 2 జనరేషన్స్ డేటా ఉంది. సో ఈ డేటాను బట్టి కూడా మాకు ఏం అర్థమవుతుందో కూడా ఒకసారి విశ్లేషిద్దాం. 1951 to 61 లో హిందూస్ గ్రోత్ రేట్ వచ్చి 23% ఉంది, క్రిస్టియన్స్ 26% ఉంది, అలాగే ముస్లిమ్స్ 27%, అంటే మోర్ ఆర్ లెస్ ఈక్వల్ గానే ఉంది. 1961 to 71 చూస్తే హిందూస్ది ముస్లింస్ది క్రిస్టియన్స్ది ముస్లింస్ది 37% ఉంటే మిగతా వాళ్ళిద్దరిది 24% and 25% ఉంది. సో ముస్లింస్ది ఇక్కడ ఆల్రెడీ గ్రోత్ రేట్ అనేది ఎక్కువ స్టార్ట్ అయిపోయింది. అలాగే 1981 to 91 చూసుకుంటే కనుక హిందువులు ఆల్మోస్ట్ 12% గ్రోత్ రేట్ ఉంటే క్రిస్టియన్స్ 7% ఉన్నారు, అలాగే ముస్లింస్ 25% గ్రోత్ రేట్ ఉంది. అలాగే కనుక ఇక్కడ ఇప్పుడు 2001 to 2011 ఈ 10 సంవత్సరాలు చూసుకుంటే కనుక హిందూస్ 2.23% గ్రోత్ రేట్ ఉంది, అలాగే క్రిస్టియన్స్ 1.38, ముస్లింస్ 13% గ్రోత్ రేట్ ఉంది. సో దీన్ని బట్టి కూడా దేర్ హ్యాస్ బీన్ వైడ్ గ్యాప్ బిట్వీన్ ద డిఫరెంట్ రిలీజియన్ డెమోగ్రాఫిక్స్ ఇన్ కేరళ, విచ్ ఇస్ డెఫినెట్లీ డిక్లైనింగ్ ఫర్ హిందూస్ అండ్ గ్రోయింగ్ ఫర్ ముస్లింస్ అనేది ఒక పాయింట్ మనం ఈ డెమోగ్రాఫిక్స్ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఉంది. అలాగే ఇక్కడ ఇందాక నేను స్టార్టింగ్ లో మీకు చెప్పినట్లుగా ఈ గ్రోత్ రేటు ఎక్కువ మంది పిల్లలను కనటం, ఒకవేళ వాళ్ళు చదువుకోకపోతే కనుక సహజంగా ఎక్కువ మంది పిల్లలను కంటారండి అని ఎవరన్నా అనుకుంటే కనుక దానికి సంబంధించిన డేటా కూడా ఉంది. ఆ డేటా కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే విలేజెస్ లో ఉన్నవాళ్ళు, అర్బనైజేషన్ లో ఉన్నవాళ్ళు ఏ రిలీజియన్ లో ఉన్నా కూడా తక్కువ మంది పిల్లల్ని కంటారండి అని అంటే డేటా అట్లా అయితే చూపించట్లేదు. యాక్చువల్గా నేను రఫ్ గా మీకు విశ్లేషించి నెంబర్ చదివే ప్రయత్నం చేస్తాను, మీకు అర్థమవుతుంది. లిటరసీ రేట్ కనుక మనం చూసుకుంటే హిందూస్ లో 94% ఉంది. ఆల్ దీస్ డేటా ఈజ్ యాజ్ పర్ సెన్సస్ 2011 అండి, ఇట్స్ నాట్ టూ ఫార్ 2011. అంటే హిందూస్ది 94% ఉంటే లిటరసీ రేట్, అంటే ప్రతి 100 మందిలో 94 మంది చదువుకున్న వాళ్ళు ఉంటే ముస్లింలో 93% ఉన్నారు, అలాగే క్రిస్టియన్స్ 97% ఉన్నారు, 96.5% ఉన్నారు. సో హిందూస్ 94, ముస్లింస్ 94, క్రిస్టియన్స్ 96% కనుక మనం చూస్తే ఇక్కడ ప్రతి 100 మందికి ఎంతమంది పిల్లలు హిందూ పిల్లలు ఉన్నారు, ముస్లిం పిల్లలు, క్రిస్టియన్ పిల్లలు ఉన్నారో చూద్దాము. హిందువులు అయితే కనుక 8.93% ప్రతి 100 కిడ్స్కి 8.93 కిడ్స్ మాత్రమే హిందూస్ ఉంటే కనుక, ముస్లింస్ లో లిటరసీ రేట్ 94% ఉన్నా కూడా 14.8% ఉంది, అలాగే క్రిస్టియన్స్ లో 96% లిటరసీ ఉన్న 9% ఉంది. అంటే హిందూస్ అండ్ క్రిస్టియన్స్ ఆల్మోస్ట్ కలిపిన గ్రోత్ రేటు ఇక్కడ ముస్లింస్ లో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తే కనుక ముస్లింస్ లో చాలా తక్కువ మంది అమ్మాయిలు చదువుకునే వాళ్ళు ఉంటారు అని అనుకుంటే కనుక అది కూడా డేటా అట్లా చూపించట్లేదండి. ఇక్కడ ఇక్కడ ఫీమేల్ లిటరసీ కూడా చూస్తే కనుక మేల్ లిటరసీకి ఫీమేల్ లిటరసీకి అసలు ఒక రకంగా చెప్పాలంటే ఫీమేల్ లిటరసీ కొంచెం ఒక 4-5 పాయింట్లు తక్కువ ఉంది. మేల్ లిటరసీ 95% ఉంటే హిందూస్ అండ్ ముస్లింస్ లో, క్రిస్టియన్స్ లో 97% మేల్ లిటరసీ ఉంటే, ఫీమేల్ లిటరసీ వచ్చేసి 91, 91, 95 హిందూస్ ముస్లింస్ క్రిస్టియన్స్ కరస్పాండింగ్ గా 91, 91, 95% ఉంది. సో కాబట్టి హిందూ ఫీమేల్ కి ఎంత లిటరసీ రేట్ ఉందో అలాగే మేల్ హిందూ అండ్ ముస్లింస్ కూడా కుడియడంగా అలాంటి రేషియో ఉన్నప్పటికీ ఇక్కడ ఫర్టిలిటీ రేట్ కానీ అలాగే ఈ జీరో టు సిక్స్ ఇయర్స్ పాపులేషన్ పర్ 100 ఆఫ్ ద టోటల్ పాపులేషన్, అంటే ప్రతి 100 మందిలో ఎంత మంది 0 to 6 సంవత్సరాలు ఉన్న పిల్లలు రిలీజియన్ వైజ్ గా కేటగిరీ చేస్తే హిందువుల్లో 9, అలాగే ముస్లింలో 15, క్రిస్టియన్లో 8 మంది. సో ఇది నెంబర్స్ మనకు చెప్తుంది. సో ఇస్ ద గ్రోత్ గ్యాప్ రిలేటెడ్ టు లిటరసీ అండ్ అర్బనైజేషన్, అంటే ఒక స్ట్రైట్ ఆన్సర్ యాజ్ పర్ గోయింగ్ బై ది ఫిగర్స్ అంటే నో అని చెప్పాల్సి ఉంటుంది. సో అలాగే ఇక్కడ వర్క్ పార్టిసిపేషన్ గురించి చూద్దాం, అంటే లిటరసీ రేట్స్ కూడా చూసాం మనం, అలాగే వర్క్ పార్టిసిపేషన్ చూద్దాం, అంటే ఎంతమంది వర్క్ కి వెళ్తున్నారు, లిటరసీ ఉన్నా కూడా ఎంతమంది వర్క్ కి వెళ్తున్నారు చూద్దాం. 94% హిందువులు ఉన్న దాంట్లో వర్క్ పార్టిసిపేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ అబ్బాయిలు అమ్మాయిలు సంగతి చూస్తే కనుక 23% మంది వర్క్ కి వెళ్తుంటే, ముస్లింస్ లో 94% మంది, అంటే 94% మంది ముస్లింస్ లిటరసీ ఉన్నా కూడా ఫీమేల్స్ గోయింగ్ టు వర్క్ వచ్చేసి కేవలం 6.5% మాత్రమే ఉంది. అలాగే క్రిస్టియన్స్ వచ్చేసి 20.8% మాత్రమే ఉంది. సో ఒక రకంగా చూస్తే చదువుకున్న మహిళలు ఉద్యోగాలకు వెళ్తుంది హిందువుల్లోనే ఉన్నారు, కానీ ముస్లింస్ క్రిస్టియన్స్ లో హిందువులంత మంది లేరు. ఎవరన్నా గనక మన వాళ్ళు బయటికి పంపించట్లేదండి, ఒక పురాతన కాలంలో ఏదో జరిగింది అని అంటే గనక మీరు ఇలాంటి డేటా చూస్తే గనక మనకి ఏదైతే ఈ మెదడులలో మీడియా పరంగా ఇప్పటిదాకా మేధావులు అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ డేటా చూసి మనం గనక సింపుల్ గూగుల్ సెర్చ్ చేసినట్లయితే గనక మనకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలా వరకు తప్పులు తడకలుగా ఉంది. అంటే మన మెదళ్లలో ఈ హిందూ వ్యతిరేక భావాలు అనేది చొప్పిస్తున్నారు అని చెప్పడానికి ఇంత మించిన డేటా అవసరం లేదని నేనైతే డెఫినెట్ గా ఇది అర్థమవుతుంది. సో ఇది ఒక విశ్లేషణ అయితే. ఇందాక నేను చెప్పినట్టు ఏజ్ పిరమిడ్స్, ఈ ఏజ్ పిరమిడ్స్ కూడా ఒక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ ఇస్తాయండి. సో ఈ ఏజ్ పిరమిడ్స్ హై లెవెల్ గా మీకు జస్ట్ చెప్తాను. ఏజ్ పిరమిడ్ అంటే ఏంటంటే మేల్ ఫీమేల్ యాక్సెస్ పెట్టి కింద యాక్సెస్ వచ్చేసి వాళ్ళు ఎంతమంది 1000 మందికి ఎంతమంది ఉన్నారు అని చూస్తే కనుక ఒక్కొక్క ఏజ్ గ్రూప్ లో మేల్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఎంతమంది ఉన్నారు అని తెలిసిపోతుంది. సో సహజంగా కింద బాటమ్ ఎప్పుడైనా 0 to 6 ఇయర్స్ ఎక్కువ మంది ఉంటారు, అలాగే పైకి వెళ్ళే కొద్ది మేల్ ఫీమేల్ నెంబర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఈ హిందువులు ముస్లింస్ క్రిస్టియన్స్ మనం ఏజ్ పిరమిడ్ చూస్తే కనుక మీకు అది కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ వస్తుంది. కొంచెం ఆ గ్రాఫ్ విజువలైజ్ చేసి శ్రోతలు చెప్పడం కష్టం కాబట్టి జస్ట్ మీకు ఒక కీవర్డ్ ఇస్తున్నాను, ఆసక్తి ఉన్న శ్రోతలు ఉంటే కనుక మీరు అది చూడొచ్చు. సరే ఇప్పుడు ఒక వేరే టాపిక్ మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత మనం బ్రేక్ వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మిగతా టాపిక్ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే కనుక పర్సంటేజ్ గ్రోత్ 1901 నుంచి మనం తీసుకోపోయినప్పటికీ 1941 నుంచి మనం తీసుకుందాము, ఎలా పెరిగింది ఈ గ్రోత్ రేట్ అంటే చాలా మందిలో ఉన్న ఒక అపోహ కూడా క్లియర్ అయిపోతుంది. ఈ అపోహ ఏంటంటే ఫస్ట్ గా నుంచి కూడా కేరళలో క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉన్నారు అని అనుకుంటే కొంతవరకు అది వాస్తవమే అయినప్పటికీ అది టోటల్ గా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ డేటా చూడండి మీకు అర్థమవుతుంది, 1941 లో స్టాటిస్టిక్స్ ప్రకారం 17% ముస్లింస్ ఉంటే 20% క్రిస్టియన్స్ ఉన్నారు, అలాగే 62.4% హిందూస్ ఉన్నారు. అలాగే ఒక 20 ఇయర్స్ యాడ్ చేస్తే 1961 చూస్తే కనుక 18% ముస్లింస్, 21% క్రిస్టియన్స్, అలాగే 60.8% హిందూస్ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 2-3% తగ్గిపోయింది. అలాగే 1991 చూసుకుంటే 23% ముస్లింస్ ఉన్నారు, 19% క్రిస్టియన్స్ ఉన్నారు, 57% మాత్రమే హిందూస్ వచ్చేసారు. అంటే ద గ్రోత్ రేట్ ఆఫ్ వన్ రిలీజియన్ ఈజ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యాక్చువల్లీ గోయింగ్ అండ్ ఈటింగ్ ఇన్ టు ద గ్రోత్ రేట్ ఆఫ్ హిందూస్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో జరుగుతున్న ప్యాటర్న్ ఇక్కడ కూడా జరుగుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. గ్రోత్ రేట్ హిందూస్ యొక్క గ్రోత్ రేట్ ని వేరే రిలీజియన్స్ తీసేసుకుంటున్నాయి అని అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఇట్లా అయితే ఏంటండి, ఓకే గ్రోత్ రేట్ మనకు పోతే ఏంటండి, ఏమన్నా నష్టమా అని అంటే కనుక ఇక్కడ ఎక్కడైతే కనుక మనకి రిలీజియస్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న హిందువులు కాకుండా ఇతరులు ఉన్న ప్రాంతాల్లో మనకి ఆల్రెడీ క్రైమ్ రేట్ కూడా మీరు చూసుకుంటే కనుక మీకు చాలా విషయాలు అర్థమైపోతాయి. సో ఆ డీటెయిల్స్ లోకి నేను వెళ్ళట్లేదు, కానీ మీకు చాలా విషయాలు నేను చెప్తూ ఉంటే మీకు ఆల్రెడీ అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని రాష్ట్రాలు సారీ కొన్ని డిస్ట్రిక్ట్స్ నేను చదువుతాను, మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఆ డిస్ట్రిక్ట్స్ లో ఏంటి చాలా విషయాలు ఎట్లా జరుగుతున్నాయి అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు వి విల్ జస్ట్ గో ఫర్ ఎ షార్ట్ బ్రేక్. ఒక బ్రేక్ నుంచి మనం వచ్చిన తర్వాత మళ్ళీ టాపిక్ ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాము. ప్లీజ్ స్టే ట్యూన్, భారతీయత మన బాధ్యతలో చిన్న బ్రేక్ లోకి వెళ్దాం.
వీణా రసరాగిణి అనే పాట సాహిత్యం ఆచార్య తిరుమల, సంగీతం విన్నకోట మురళీకృష్ణ, గానం డి సురేఖామూర్తి.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం, భారతీయత మన బాధ్యత. స్వాగతం, వెల్కమ్ బ్యాక్, థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ ట్యూన్. ఈరోజు కొత్తగా జాయిన్ అయిన శ్రోతలు ఎవరినుంటే గనక హిందూ పాపులేషన్ ఇన్ కేరళ అనే అంశం మీద డెమోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సెన్సెస్ 2011 ప్రకారం వివిధమైన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక టాపిక్ లోకి వెళ్దాము. ఇందాక స్టార్టింగ్ లో నేను చెప్పినట్లు ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఇన్ కేరళ 2011 సెన్సెస్ ప్రకారం మనం చూస్తే కనుక నార్థన్ పార్ట్ ఆఫ్ కేరళ కర్ణాటక రాష్ట్రానికి బార్డర్ గా ఉన్నది, అలాగే టిప్పు సుల్తాన్ పరిపాలించిన దగ్గర నుంచి కూడా ఈ కన్వర్షన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ చాలా థిక్లీ పాపులేటెడ్ ముస్లిమ్స్ పాపులేషన్ ఉంది. అలాగే డౌన్ సౌత్ ఎక్కడైతే మనకి నేను కొన్ని జిల్లాల పేర్లు కూడా చెప్తాను, మీకు చాలా వరకు అర్థమైపోతుంది. నార్థన్ పార్ట్ ఆఫ్ కేరళలో తీసుకుంటే కనుక కానూర్, ఇక్కడ ముస్లింస్ 30% ఉండే, క్రిస్టియన్స్ 10%, మిగతాది హిందూస్ ఉన్నారు. అలాగే కసారా గాడ్, కసారా గాడ్ ఇక్కడ ముస్లింస్ 38% ఉన్నారు. అలాగే వాయనాడ్, ఇది చాలా మందికి తెలిసిన పేరే, ఎందుకంటే రాహుల్ గాంధీ ఇక్కడ నుంచే ఎంపీ టికెట్ గా గెలుచుకున్నాడు. ఆయన అమేథీలో ఓడిపోయినా కూడా వయనాడ్ లో గెలిచారు. ఎందుకంటే ఇక్కడ సుమారు ముస్లింస్ వచ్చేసి 30% మంది ముస్లింస్ ఉన్నారు. సో అందుకనే ఇది ఎంచుకున్నారని అప్పట్లో కూడా మనకి ఎలక్షన్ టైంలో కూడా ఒక బయటకు న్యూస్ వచ్చింది. అలాగే కోచికోడి, ఇది కూడా 40% ముస్లింస్ పాపులేషన్ ఉంది. అలాగే పాలక్కాడ్, ఇక్కడ కూడా 28% పాపులేషన్ పాలక్కాడ్ లో కూడా ఉంది. సో పాలక్కాడ్ లో కూడా చాలా చూడటానికి చాలా స్పాట్స్ ఉంటాయి. అలాగే కూడా ఇక్కడ ఇంకొక డిఫరెంట్ డిస్ట్రిక్ట్ కూడా ఉంది, మల్లపురం. ఈ MALAPPURAM, ఈ మల్లపురం అనేది ఆల్మోస్ట్ 70% ముస్లిం పాపులేషన్ ఉంది. అలాగే 1% క్రిస్టియన్, అలాగే మిగతా 25% హిందూ పాపులేషన్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఇది. సో ఈ మల్లపురం గురించి ఎందుకు ఎంత చెప్తున్నామంటే, మన సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఈ మల్లపురం మీద ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేశారు. అలాగే ఈ మల్లపురంలో జరుగుతున్నటువంటి విషయాలు, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే కదా, మీరు మల్లపురం గురించి ఒక రెండు ముక్కల్లో చెప్పాలంటే, అక్కడ మన భారతీయ మన హిందూ సమాజానికి సంబంధించిన ఒక చిన్న విషయం చెప్తే మీకు చాలా వరకు అర్థమైపోతుంది. అక్కడ ఒక మనకి హిందూ ధర్మానికి సంబంధించిన ఒక దేవాలయం సుమారు 1900లలోనే ఇది కూల్చేయబడితే, ఆ దేవాలయాన్ని ఇంతవరకు ఎన్ని సంవత్సరాల నుంచి కట్టుకుందామని ప్రయత్నించినా కూడా అక్కడ లోకల్ గా ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ కట్టుకోనియకుండా చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళు మీరు ముస్లింలో కన్వర్ట్ అయితేనే మాత్రం మీ మీ రోడ్డు మీ గ్రామంలోకి లేకపోతే మీ వీధిలోకి రోడ్లు వేస్తాము, లేకపోతే మీకు ఎలక్ట్రిసిటీ ఇవ్వమని, నేను చెప్పడం కాదు, సుబ్రహ్మణ్య స్వామి గారే ఎన్నో వీడియోస్ లో అలాగే ఎలక్షన్స్ అప్పుడు కూడా మాట్లాడటం జరిగింది. సో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అది ఒక ఆస్పెక్ట్ అయితే కనుక, అది నార్థన్ పార్ట్ ఆఫ్ కేరళలో ఎక్కువ ముస్లిం డామినేషన్ ఉంది. అలాగే సదర్న్ పార్ట్ ఆఫ్ కేరళ సంగతిలో ఇక్కడ ఎక్కువ క్రిస్టియన్ పాపులేషన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఈ సదర్న్ పాపులేషన్ చూస్తే కనుక ఎర్నాకులం, త్రిశూర్, మనకి ఈ దేవాలయం కూడా ఉంది కదా త్రిశూర్, త్రిశూర్లో 25% మంది క్రిస్టియన్స్ ఉంటే, అలా ఎర్నాకులంలో 39% క్రిస్టియన్స్ ఉన్నారు, కొట్టాయంలో 50%, అలాగే ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్స్ లో చూస్తే కనుక మీరు ఇడుక్కి, ఈ డిస్ట్రిక్ట్ లో చూస్తే కనుక ఇది అంటే ఏంటంటే కోస్టల్ పార్ట్ అనమాట. అంటే మనకి కోస్ట్ రీజియన్ కి బీచ్ కి ఓషన్ కి దగ్గర అటువైపు ఉన్న అన్ని కోస్టల్ బెల్ట్స్ లో ఆల్మోస్ట్ సదర్న్ పార్ట్ ఆఫ్ కేరళ వచ్చేసి ఆల్మోస్ట్ ఇస్ క్రిస్టియన్ డామినేటెడ్. సో ఇక్కడ మనకు చూస్తే కనుక డెమోగ్రాఫిక్ పాపులేషన్ చూస్తే కనుక ఓవరాల్ గా మనకి చూస్తే 88 lakhs, మనం స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నట్టు 88 lakhs మంది ఈ స్టేట్ లో ముస్లింస్ ఉంటే కనుక 63.8 lakhs నార్త్ కేరళలో ఉంటే 25 lakhs మాత్రం సౌత్ కేరళలో ఉన్నారు. అలాగే రివర్స్ చూస్తే కనుక క్రిస్టియన్ సంగతి చూస్తే కనుక 60 lakhs ఉన్న క్రిస్టియన్ పాపులేషన్ 52 lakhs మంది సౌత్ కేరళలో ఉంటే కేవలం 9 lakhs మంది మాత్రం నార్త్ కేరళలో ఉన్నారు. సో ఇక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయం నేను ఈ ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఏం కనిపించింది అంటే, ఈ క్రిస్టియన్ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు కూడా ఈ క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ సౌత్ లోనే ఉంది, నార్త్ లో లేదు, కాబట్టి ఏదో చెయ్యాలి అని అనుకున్న బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, చాలా వరకు ఈ ప్లాంటేషన్స్ అక్కడ ఎక్కువ మనకి ట్రీస్, రబ్బర్ ప్లాంటేషన్స్ ఎక్కువ ఉంటాయి కేరళలో. ఈ రబ్బర్ ప్లాంటేషన్స్ ని ఇక్కడ నుంచి సదర్న్ పార్ట్ ఆఫ్ కేరళ నుంచి వాళ్ళకి లోన్స్ ఇవ్వటం, లేకపోతే నార్థన్ పార్ట్ ఆఫ్ కేరళకి కొన్ని లక్షల మందిని తరలించి అక్కడ నార్థన్ పార్ట్ ఆఫ్ కేరళలో వాళ్ళని అక్కడ స్థిరపరిచేలాగా చేసి అక్కడ కూడా క్రిస్టియన్ పాపులేషన్ పెరగటానికి గల కారణం బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో ఈ పాపులేషన్ గురించి కూడా ఇంత ఆలోచించారు. ఈ డేటా అంతా దానికి సంబంధించినటువంటి డేటా మనకు అర్థమవుతుంది. అలాగే అక్కడ వేరే వాళ్ళకి, బ్రిటిష్ వాళ్ళు వేరే వాళ్ళకి లోన్లు ఇవ్వకపోవటం, వేరే వాళ్ళని అణగదొక్కేయటం, కేవలం క్రిస్టియన్స్ అయితే మాత్రమే మీకు లోన్లు ఇస్తామని చెప్పటం. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ లో ఎట్లయితే ఒక ప్యాటర్న్ గా జరుగుతుందో, కేవలం వాళ్ళకి మాత్రమే ప్యాటర్న్ గా జరుగుతుంది. అలాగే పర్సంటేజ్ వైజ్ గా మనం చూసుకుంటే కనుక ఓవరాల్ గా నార్త్ కేరళలో 43% ముస్లిం పాపులేషన్ ఉంటే 5% మాత్రం క్రిస్టియన్ పాపులేషన్. సౌత్ కేరళలో 13% ముస్లిం పాపులేషన్ ఉంటే 29% క్రిస్టియన్ పాపులేషన్. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది నార్థన్ పార్ట్ ఆఫ్ కేరళలో ఈజ్ ముస్లిం డామినేటెడ్, సదర్న్ పార్ట్ ఆఫ్ కేరళలో ఈజ్ క్రిస్టియన్ డామినేటెడ్ అనేది అర్థమవుతుంది. సో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఈ టిప్పు సుల్తాన్ ఈ కన్వర్షన్స్ జరిగినటువంటి విషయం కూడా మనం చెప్పుకున్నాం. అలాగే ఈ ట్రావెన్ కోర్ అండ్ కొచ్చిన్ స్టేట్స్, బేసికల్ గా ఇది కోస్టల్ స్టేట్స్ ట్రావెన్ కోర్ అలాగే కొచ్చిన్, ఈ ఆ బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ క్రిస్టియానిటీ. సో బేసికల్ గా ఇక్కడ కూడా మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో మనం చూసిన పందానే చూసిన ప్యాటర్న్ ఇక్కడ కూడా నడుస్తుంది. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అనేది మతం పరంగా అయిపోయిందో క్రిస్టియన్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా మేజర్ గా ఈ కన్వర్షన్స్ చేయడానికి ఒక మంచి ఆయుధంగా పెట్టుకున్నారు. సో మీరు ఇక్కడ ఇప్పుడు కూడా చూసినట్లయితే కనుక చాలా మంది మనలో చాలా మంది క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ లో చదువుకుంటారు. అందుకనే మనకి నరనరాన కూడా వాడు తప్పు చేసినా కూడా, ఒకవేళ తప్పు చేస్తే వాడు తప్పు చేసినా కూడా ఒక తెలియక చేశాడులే అనే ఒక ఒక భావన మన మీద కంటే వాళ్ళ మీద ఎక్కువగా ఉండటానికి గల కారణాల్లో ఇది ఎడ్యుకేషన్ అనేది వెరీ బిగ్ టాపిక్. యాక్చువల్ గా బ్రిటిష్ వాళ్ళు ఎడ్యుకేషన్ ఎందుకు ఎంచుకున్నారు అనేది మనం కొంచెం లోతుగా మనం ఆలోచిస్తే కనుక చాలా విషయాలు కూడా మనకు అర్థమవుతాయి. ఎందుకంటే మీరు చాలా మంది శ్రోతల్లో మాల్గుడి కథలు మాల్గుడి స్టోరీస్ చూసే ఉంటారు. ఆ మాల్గుడి స్టోరీస్ లో దాంట్లో ఒక ఎపిసోడ్ లో మీరు చూస్తే కనుక ఆ ఎపిసోడ్ లో ఈ అబ్బాయి కుర్రవాడు, వాడి పేరు గుర్తు రావట్లేదు నాకు, ఆ చిన్నవాడు మిషనరీ స్కూల్ కు వెళ్తాడు. ఆ మిషనరీ స్కూల్ కు వెళ్తే ఆ మిషనరీ స్కూల్లో వాళ్ళు బైబుల్ చదివించడం అలాగే హిందూ మత విద్వేష వ్యతిరేకంగా వీళ్ళకి చెప్పటం చూసి ఏదో హోంవర్క్ అసైన్మెంట్ చేసుకురమ్మంటే ఈ అబ్బాయి చిన్నపిల్లవాడు వచ్చి వాళ్ళ నాన్నతో చెప్తాడు ఇట్లా నాకు స్కూల్లో చెప్తున్నారు అని అంటే కనుక వాళ్ళ నాన్న స్కూల్ కి వెళ్ళి వాళ్ళ ప్రిన్సిపల్ తో మాట్లాడటం, అది సన్నివేశం మాల్గుడి స్టోరీస్ కూడా అరౌండ్ 1940-50s లో జరిగినటువంటి ఒక యథార్థ ఆర్కే నారాయణ రాసినటువంటి ఒక బ్యూటిఫుల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న స్టోరీ కాబట్టి. సో అప్పటికే అలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా మనకి ఆ మాల్గుడి స్టోరీస్ లో ఈ ఎపిసోడ్ చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తే కనుక సౌత్ అండ్ నార్త్ పార్ట్ ఆఫ్ కేరళ అనుకున్నాం. సో నార్త్ పార్ట్ ఆఫ్ కేరళ ముస్లిమ్స్ ఉంటే దట్ డజన్ మీన్ దట్ క్రిస్టియన్స్ లేరు అని అనుకడిగాడు. సో వాళ్ళది కూడా ఆల్మోస్ట్ సైజబుల్ పాపులేషన్ ఉంది, వైస్ వర్సా కూడా ఉంది. అలాగే సదర్న్ పార్ట్ ఆఫ్ కేరళలో ముస్లిం పాపులేషన్ కూడా ఆల్మోస్ట్ 14-15% ముస్లిం పాపులేషన్ స్టేట్ యావరేజ్ కంటే కూడా దగ్గరగానే ఉంది అది కూడా. సో వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ, ఎన్నెన్ని పాయింట్స్ పోయినాయి అంటే మనం ఎంత హిందూ పాపులేషన్ ఎంత తగ్గిపోయింది అనే దానికి జస్ట్ మన నంబర్స్ లోనే మనకి ఇప్పటిదాకా మనం చూసుకున్న నెంబర్స్ లోనే మనకు అర్థమవుతుంది. దీని ప్రత్యేకంగా మనం ప్రతి నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఓవరాల్ గా చూసుకుంటే కనుక హిందూ పాపులేషన్ లాస్ట్ మేజర్ 10% పాయింట్స్ ఇన్ దర్ షేర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతే ఎక్కువ హిందూ పాపులేషన్ మనం లూజ్ అయ్యాం. బ్రిటిషర్స్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇంత పాపులేషన్ లూజ్ అవ్వలేదు, కానీ ఎప్పుడైతే మనకి ఈ సెక్యులర్ గవర్నమెంట్లు సెక్యులర్ పరిపాలనలు అందరినీ ఆదరించాలి, కానీ హిందువులు మనోభావాలు కానీ హిందువుల ఆచరణ ఆలోచన విధానాలు మాత్రం ఎవరికి అవసరం లేదు, మిగతా వాళ్ళందరూ మాత్రం మీరు ఆదరించాలి, మిమ్మల్ని మాత్రం ఎవరు ఆదరించకపోయినా కూడా మీరు సైలెంట్ గా ఉండాలి అనే ఈ సెక్యులర్ విధానం. యాక్చువల్ గా సెక్యులర్ అంటే అది కూడా కాదు, ఎందుకంటే సెక్యులర్ అనే పదం ఏం చెప్తుందంటే రిలీజియన్ వైజ్ గా అసలు ఎవరిని మీరు బైఫర్కేట్ చేయొద్దు లేకపోతే డివైడ్ చేయొద్దు అని చెప్తుంది. అంటే మీరు ముస్లిం కాబట్టి ఇది ఇస్తాము అని అంటానికి లేదు, మీరు హిందూ కాబట్టి ఇది ఇస్తాం అంటానికి లేదు. సో కాబట్టి అసలు ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా సరే సమానం అనేది సెక్యులర్. కానీ ఇక్కడ సెక్యులర్ అనేది మనకి భారతదేశంలో ఉన్నటువంటి నేమ్ స్టాండర్డ్ వేరుగా ఉంది సెక్యులర్ అనే పదానికి. సెక్యులర్ అనే పదానికి భారతదేశంలో చలామణి అవుతున్న డెఫినేషన్ ఏంటంటే హిందువులకు మాత్రం ఎటువంటి మనోభావాలు లేవు, మిగతా వాళ్ళందరూ మనోభావాలు గౌరవించడమే హిందువుల మనోభావం అన్నట్లుంది, కానీ యాక్చువల్ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అయితే అది కాదు. ఇంట్రెస్ట్ ఉన్న శ్రోతలు ఎవరైనా ఉంటే కనుక మనం సెక్యులరిజం మీద కూడా ఒక 2 కంప్లీట్ ఎపిసోడ్స్ చేసాము, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది కూడా ఒకసారి మీరు చెక్ చేసచ్చు. అలాగే ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ మనం 1947 నుంచి మనకి గ్రోత్ రేట్ ఎలా ఉందంటే ఇప్పుడున్న గ్రోత్ రేట్ కి అప్పుడున్న గ్రోత్ రేట్ కి ఆల్మోస్ట్ 75% డిక్లైన్ ఉంది హిందూ పాపులేషన్ లో. సో దట్ ఈస్ that is actually going into either Muslims or Christians. Hello, namaskaram andi.
నమస్కారం వెంకట్ ఉట్కూర్ గారు, సహదే మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుంచి.
సహదే గారు నమస్కారం అండి, బాగున్నారా?
బాగున్నారు సార్, మీ విశ్లేషణ వింటున్నాను.
చెప్పండి సార్.
చాలా బాగుంది. అయితే మనకి కూడా డెమోగ్రఫికల్ చేంజ్ వల్ల వివిధ రాజకీయ మరియు ఇతర మార్పులు చాలా జరుగుతాయి. దాని మీద ప్రభావం హిందూ చాలా ఎక్కువగా ఉంది. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, హైదరాబాద్ జనాభా 20 లక్షల నుంచి కోటి దాటిపోయిందండి హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ జనాభా. కానీ ఎందుకో ఎప్పుడు హైదరాబాద్ ఎంపీగా ఒక పార్టీకి చెందిన వ్యక్తే గెలుస్తారు, ఇంత మధ్య జనాభా మారినట్టుగాను. ఇప్పుడు మనకి ఇన్ఫ్లక్స్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ టు హైదరాబాద్ అన్ని ప్రాంతాలు అన్ని మతాల వాళ్ళ నుంచి జరిగింది. అయితే ఇక్కడ ఈ మీరు ఇందాక సెక్యులర్ గవర్నమెంట్ లో ఈ డెమోగ్రఫీని ఎలా వాడుకుని విభజించు పాలించు కూడా ప్రయత్నిస్తున్నాయి అన్నమాట. మనకి 20 ఏళ్లకు ఒకసారి మన నియోజకవర్గాల కుదింపు జరుగుతుంది జనాభా మారిన పరిస్థితిని బట్టి. అలాంటి కుదింపు దీన్ని 2006లో జరిగింది. 2006లో జరిగితే ఒక హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో 18 లక్షల మంది ఓటర్స్ నుంచి మల్కాజ్గిరి అనేది కొత్త తయారు చేశారు. ఈ మల్కాజ్గిరిలో 34 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ సీట్ లో మీరు చూడండి 18 లక్షలే ఉంటారు, మల్కాజ్గిరిలో 38 మంది ఉంటారు. 34 లక్షల మంది అంటే మీరు ఒక ఒక మతానికి చెందిన వారి కోసం ఒక ఎక్స్క్లూజివ్ ఒక ఐలాండ్ లాగా తయారు చేశారు.
సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎందుకంటే ఈ ఈ ప్రభావం కలిగినటువంటి అంటే ఈ గ్రోత్ రేట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎలా చేస్తారంటే, సహజంగా కూడా మీరు చూస్తే ఒక పాకెట్ లో మాత్రమే బాగా పెరిగి దాని తర్వాత తక్కువ డామినేషన్ డెన్సిటీ ఉన్న ఏరియాస్ ఎంచుకొని అక్కడి నుంచి గ్రో అయ్యే ప్రయత్నం చేస్తారు.
అదే ఇప్పుడు వాళ్ళు ఒక 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 పర్టికులర్ మత పెద్ద ఎలా ఏం చెప్పారంటే, మేము 200 పార్లమెంట్ నియోజకవర్గాలు ఎన్నుకున్నాము, అందులో మా పార్టీ వాళ్ళు మా మతానికి చెందిన వారు గెలవరు, కానీ మేము చెప్పిన వాళ్లే గెలుస్తారు. రాజకీయంగా ఈ రకంగా ఈ డెమోగ్రఫీని వాడుకుంటున్నారు. అలాగే కేరళలో మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విషయంలో ఏం జరిగిందంటే, క్రిస్టియన్స్ వాళ్ళ జనాభాకి 3 రెట్లు ఎక్కువగా ఎయిడెడ్ స్కూల్స్ పెట్టుకున్నారు. వాళ్ళ జనాభా శాతానికి 300% ఎక్కువగా వాళ్ళు ఎయిడెడ్ స్కూల్స్ పెట్టుకుని గవర్నమెంట్ మన ట్యాక్స్ పేయర్ డబ్బుల్లోంచి వాళ్ళు క్రిస్టియన్ ఎయిడెడ్ స్కూల్ కి జీతాలు వెళ్తాయి.
ఓకే, ఇది తెలుసు సార్ నాకు. ఓకే, దట్స్ ఇంట్రెస్టింగ్ పాయింట్.
ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే, హిందువులు ఎడ్యుకేషన్ వ్యవస్థ ఇన్స్టిట్యూషన్ సెటప్ చేయకపోవడం వల్ల క్రిస్టియన్స్ విరివిగా సెటప్ చేసేసి వాటన్నిటికీ వాళ్ళ పలుకుబడి వాడుకుని గవర్నమెంట్ ఎయిడ్ స్కీమ్ కింద తీసేసుకున్నారు వాటిని. ఇప్పుడు ఆ కమ్యూనిటీకి ఇటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ ఇది అని చెప్పేసుకుని వాళ్ళ మనుషుల్ని ఉద్యోగాలు పెట్టుకుంటారు. తర్వాత ఈ మన ఏదైతే అజాగ్రత్తగా ఉన్నటువంటి హిందూస్ ని వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో చదవ తప్పదు, ఎందుకంటే అక్కడ ఫ్రీగా ఉంది ఎడ్యుకేషన్. ఆ విధంగా కూడా వాళ్ళ డెమోగ్రఫీని తెలివిగా వాడుకుని ఒక వర్గం ఇంకో వర్గం మీద ఆధిపత్యానికి ప్రయత్నం చేస్తోంది. అదే మీకు చెప్దామని ఫోన్ చేశాను. ఉంటానండి, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సహదేవ్ గారు, థ్యాంక్ యూ అండి. సహదేవ్ గారు థ్యాంక్ యూ అండి. సహదేవ్ గారితో కూడా మనం ఒక షో చేస్తాము. యాక్చువల్ గా రిలీజియస్ ఫ్రీడమ్ అలాగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఎవరికి ఉంటుంది, ఎందుకు ఉంటుంది, సో దీంతో సహదేవ్ గారు కంప్లీట్ అనాలిసిస్ చేశారు. దాని మీద కూడా షో చేశాం. థ్యాంక్ యూ సహదేవ్ గారు. యాజ్ యూజువల్ మీరు ఆల్వేస్ మా షోకి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు సహదేవ్ గారు చెప్పిన పాయింట్స్ లో కూడా రెండు మూడు పాయింట్స్ మనం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం గమనిస్తే కనుక అంటే మన చుట్టూ ఏం జరుగుతుంది అని మనం కళ్ళు తెరిచి చూస్తే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఏం జరగట్లేదు అని గనక మనం అనుకుంటే గనక మన ఇంట్లోకి వచ్చేదాకా ఏ విషయం తెలియదు. సో కాబట్టి మనకి మనకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, మనకు కూడా అక్కలు ఉన్నారు, మనకు కూడా చెల్లెలు ఉన్నారు అనే విషయం మనందరం గ్రహించి ఈ యాంటీ కన్వర్షన్, అలా లేకపోతే కన్వర్షన్ అది ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు క్రిస్టియన్సే కంప్లైంట్ చేస్తున్నారు ముస్లింస్ మీద. ఇట్లా మా పిల్లలు ఒక 4,000 మంది పిల్లలు గత 5 సంవత్సరాలుగా కన్వర్ట్ అయిపోయారు, దీనికి చాలా మంది ఐసిస్ తీవ్రవాదులుగా మారుస్తున్నారు, సెక్స్ స్లేవ్స్ గా మారుస్తున్నారు అని వాళ్ళే కంప్లైంట్ చేస్తున్నారు. సో కాబట్టి ఇక హిందువుల సంగతి కేరళలో ఆలోచించుకోకర్లేదు. సో ఇలా విభిన్నమైన అంశాల్లో మనం విశ్లేషణాత్మకంగా మనం తీసుకునే కోణాలు ఒక రకంగా చెప్పాలంటే కొంతమందికి అట్లీస్ట్ ఈ కోణంలో ఆలోచించే వాళ్ళ కళ్ళు తెరిపిస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందూ, వాట్ హ్యాపెన్ టు హిందూస్ ఇన్ పాకిస్తాన్ అనే షోకి నా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్, నేను ఎప్పుడు తనతో అది మాట్లాడలేదు కానీ ఆ షో విన్న తర్వాత నా కాల్ చేసి దీని గురించి చాలా విశ్లేషణాత్మకంగా నాతో చర్చించి నా అభిప్రాయాలతో ఏకీవిస్తూ తను చెప్పిన విశేషణ యాక్చువల్ సహదేవ్ గారు కూడా చెప్పటం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మనం మిగతా ఒక ఎక్కువ సమయం లేదు కాబట్టి ఒక 8 నిమిషాలే ఉంది మనకి, ఒక దీని గురించి ఒక కంక్లూషన్ చెప్పి నెక్స్ట్ వారంలో మనం ఏం మాట్లాడుకుందాం అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాము. దీని గురించి మీకు కొంచెం కంక్లూషన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ద షేర్ ఆఫ్ క్రిస్టియన్స్ ఇన్ కేరళ హ్యాస్ ఇంక్రీస్డ్ ఫ్రమ్ 14% ఇన్ 1901 టు 22% ఇన్ 1961. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూస్తే కనుక 14 నుంచి 21% కేవలం ఒక 60 సంవత్సరాల్లో పెరిగితే అక్కడి నుంచి పెరగటం అనేది 18% దాకా పెరిగింది. అలాగే ఇక్కడ చూస్తే ద షేర్ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ కేరళ హ్యాస్ ఇంక్రీస్డ్ ఫ్రమ్ 17% టు 27% ఇన్ 2011 అండ్ మచ్ ఆఫ్ దెమ్ ఇస్ యాక్సిలరేటెడ్ ఫ్రమ్ 1961 ఆఫ్టర్ 1961. అంటే ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ యాక్సిలరేషన్ ఆఫ్ గ్రోత్ అనేది జరిగింది అని కూడా మనకి ఈ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. అలాగే మనం ఇక్కడ చూస్తే కనుక ముస్లిం గ్రోత్ ఇన్ కేరళ హ్యాస్ రిమైండెడ్ మచ్ అబౌ అదర్స్ ఈవెన్ దో దేర్ ఆర్ నాట్ బిహైండ్ అదర్స్ ఇన్ లిటరసీ, అర్బనైజేషన్ అండ్ ప్రాస్పెరిటీ. కేరళ థస్ ఇస్ ఎ ప్రూఫ్ ద డిక్లైన్ ఇన్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డెవలప్మెంట్ డస్ నాట్ బై ఇట్ సెల్ఫ్ లీడ్ టు రెస్టరేషన్ ఆఫ్ ద ఇంబ్యాలెన్స్ ఆఫ్ గ్రోత్ బిట్వీన్ డిఫరెంట్ కమ్యూనిటీస్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ మే వర్సన్ ద ఇంబ్యాలెన్స్. సో ఇక్కడ చాలా మంది, ఇక్కడ నేను చెప్పినట్లుగా చదువు లేకపోతే ఎక్కువ పాపులేషన్ పెరుగుతుంది అని అనుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ స్టాటిస్టిక్స్ కూడా మనం చూసుకున్నాము, ఎక్కువ చదువు ఉన్నా కూడా ఈ పాపులేషన్ పెరుగుతుందంటే వివిధమైన వాళ్ళ ముస్లింస్ లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటర్నల్ మతాచారాలు కానీ దాన్ని బట్టే. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ కూడా దానికి రిలేటెడే కదా. సో మీకు దాని అన్ని క్రోడీకరించుకుంటే చాలా విషయాలు మనకు అర్థమయ్యే పాయింట్లు వాళ్ళ ఇంటర్నల్ ఆచారాలే తప్ప ఇదేదో చదువుకో, అర్బనైజేషన్కో, లేకపోతే వాళ్ళకి డబ్బులు లేకపోవటానికో కాదు అని ఈ డేటా చెప్తుంది, మనం చెప్పట్లేదు. సో అలాగే ఇది ఓవరాల్ గా 2021 స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే, 21 స్టాటిస్టిక్స్ ప్రకారం మనం అనలైజ్ చేస్తే కనుక కేరళ విల్ బి మైనారిటీ, హిందూ మైనారిటీ స్టేట్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అలాగే కనుక ఇక్కడ మల్లపురం కూడా ఒక వన్ ఆఫ్ ద మేజర్ కన్సల్టేషన్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే మల్లపురం హ్యాస్ నౌ కమాండింగ్ మెజారిటీ ఆఫ్ 70.2% ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ కేరళ. మల్లపురంలో ఆల్మోస్ట్ ఒక 7 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. 7 డిస్ట్రిక్ట్స్ లో 7 or 8 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 2 డిస్ట్రిక్ట్స్ తప్ప మిగతాదంతా కూడా ముస్లిం పాపులేషన్ వచ్చేసి అరౌండ్ 80-90% ఉన్న ముస్లిం పాపులేషన్. అక్కడ అట్లాగే ఈ మల్లపురంలో మీరు పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మీరు చూస్తే కనుక అందరూ వాళ్లే ఉంటారు. ఇప్పుడు మనం చూస్తే మనం ఎట్లా అయితే వేరే వాళ్ళకి అవకాశాలు ఇస్తామో అక్కడ వేరే వాళ్ళకి అవకాశాలు ఇచ్చే పరిస్థితి లేదు. అది అక్రాస్ ఎక్కడైనా సరే అదే ప్రూవ్ అవుతుంది. విత్ ఇన్ ద కంట్రీ అయినా సరే అవుట్ ఆఫ్ ద కంట్రీలో కూడా ప్రతి విషయంలో కూడా అది మనకి అర్థమవుతుంది లాస్ట్ ఈ డెమోగ్రాఫిక్స్ సిరీస్ చేసుకున్న దగ్గర నుంచి. అలాగే ఇక్కడ చూస్తే కనుక ఈ హిందూస్ ఎంత పడిపోయారంటే గత 10 సంవత్సరాల్లోనే, అంటే 2001 నుంచి 2011లోనే చూస్తే కనుక ఈ గ్రోత్ రేట్ అనేది అసలు ఎవరికి అందనంటే నెగిటివ్ గ్రోత్ రేట్ లోకి వెళ్ళిపోతుంది. వేరే వాళ్ళకి హిందువులకి 2% గ్రోత్ రేట్ ఉంటే ముస్లింస్ కి 14% గ్రోత్ రేట్ ఉందని కూడా చెప్పుకోండి. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఇట్ హ్యాపెండ్, అంటే గత 10 సంవత్సరాల్లోనే ఇంత డెబకల్ గ్రోత్ రేట్ నెగిటివ్ గ్రోత్ రేట్స్ కి దగ్గరగా వెళ్తుంది, లేకపోతే గ్రోత్ రేట్ లీస్ట్ గా ఉన్న స్టేట్ ఏమైనా ఉందంటే కనుక అది డెఫినెట్ గా కేరళ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇక్కడ ఇంకొక విశ్లేషణ చూస్తే రిలీజియస్ డేటా డెమోగ్రాఫిక్ షిఫ్ట్ అవటం వల్ల వీ షుడ్ బి వరీడా అని అంటే కనుక ఎస్ వీ షుడ్ డెఫినెట్లీ బి వరీడ్ అని చాలా మంది చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనకి ఎలక్షన్స్ లో కూడా అది మన సహదేవ్ గారు చెప్పినట్టు ఎలక్షన్స్ లో అలాగే మనకి సోషల్ గా కూడా అంటే లవ్ జిహాద్ లాంటి సోషల్ ఇష్యూస్ వల్ల లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాళ్ళనే ప్రమోట్ చేయటం అనే విషయం వల్ల చూసినా కూడా, సో ఎటు పరంగా చూసినా కూడా మీకు ఎఫెక్ట్ తెలియనంత వరకు ఇది తెలియకపోవచ్చు, కానీ కొంతవరకు దీన్ని అర్థం చేసుకొని మనం ముందరికెళ్తే గనక మనం హిందువులు వేరే వాళ్ళని అంటాం అనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు, మనను మనం తెలుసుకోవటం మనం ఎట్లా వేరే వాళ్ళు దే ఆర్ వెరీ క్లియర్ వాళ్ళ మతం ఏం చెప్పింది వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి చాలా క్లియర్ ఎజెండా ఉంది, వాళ్ళు దాన్ని చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు ఏం చేసుకుంటున్నారో వీ కెనాట్ సే ఎస్ ఆర్ నో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది వాళ్ళ ఇష్టం, కానీ మనం ఏం చెయ్యాలనేది మాత్రం మన చేతుల్లోనే ఉంది. సో వచ్చే వారం మనం ఏం చేద్దామంటే కేరళ కొంతవరకు కంప్లీట్ చేసుకొని వెస్ట్ బెంగాల్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆ వెస్ట్ బెంగాల్లో కూడా చాలా డిఫరెంట్ పాపులేషన్ అనాలిసిస్ ఉంది. సో ఇక్కడ జస్ట్ మీకు హైలైట్ చెప్తే కనుక 2011 సెన్సెక్స్ ప్రకారం హిందూస్ 70.5% ఉంటే ఇస్లాం 27% ఉన్నారు, మిగతాదంతా 1% కూడా లేరు. సో అంటే చూస్తే ఇక్కడ మీకు ఇక్కడ కూడా డెమోగ్రాఫిక్స్ డిఫరెంట్. మీరు చూస్తే ఇక్కడ బంగ్లాదేశ్ కి పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి ఇక్కడ బెంగాల్లో ఎక్కువ మంది 27% హైయెస్ట్ ముస్లిమ్స్ ఉన్నారు, అలాగే అస్సాం రైట్ సైడ్ బంగ్లాదేశ్ రైట్ సైడ్ కూడా ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు. సో ఈ ఇమ్మిగ్రేషన్ అంటే వలసవాదులు రావటం వల్ల కూడా ఈ ముస్లిమ్స్ అనే జనాభా పెరుగుతుంది. అందుకనే మనకి ఎన్ఆర్సి అనేది కూడా దేశం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేయాలి అని మోడీ గవర్నమెంట్ ఒక యాక్షన్ తీసుకుంటుందంటే ఇట్లాంటి విషయాలు చూడటం వల్ల, అలాగే అక్కడున్న డెమోగ్రాఫిక్స్ డిఫరెన్సెస్ రావటం వల్ల అక్కడ ఉన్న క్రైమ్ రేట్స్ ఇవన్నీ గనక క్రోడీకరించుకుని ఈ డెమోగ్రాఫిక్ డేటా అనేది అందుకనే చాలా ఇంపార్టెంట్ గా మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ ఒక చిన్న విశ్లేషణ చూస్తే కనుక అంటే చిన్నపిల్లలు పుట్టే చిన్నపిల్లల్లో ఎంత శాతం పుడుతున్నారు హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని అంటే కనుక ఎస్పెషలీ దిస్ నెంబర్స్ ఆర్ ఫ్రమ్ కేరళ. కేరళలో ఇది చూస్తే కొంచెం డిఫరెంట్ అనాలిసిస్ కూడా మనకు అర్థమవుతుంది. హిందూస్ 54% అంటే 55% పాపులేషన్ సైజ్ లో 55% ఉంటే వాళ్ళ బర్త్ మాత్రం 42 మంది పిల్లలకు మాత్రమే జన్మనిస్తున్నారు. ముస్లింస్ లో పాపులేషన్ షేర్ వాళ్ళది 27% ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ ఇళ్లలో పుడుతున్న పిల్లలు 41% ఉన్నారు, అంటే 100 మంది పిల్లల్లో 41% ముస్లిం పిల్లలు ఉంటే 43% హిందూ పిల్లలు ఉన్నారు. అలాగే క్రిస్టియన్స్ ఓవరాల్ పాపులేషన్ షేర్ లో వాళ్ళు 19-20% ఉన్నా కూడా వాళ్ళ పాపులేషన్ ఆల్మోస్ట్ 15% లైవ్ బర్త్స్ ఉన్నాయి. సో అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది 54% ఉన్న హిందూస్ కి 42% ఉంటే 26% ఉన్న ముస్లింస్ కి 41% ఉంది. అంటే మనం 54-5% ఉన్న ఒకటే వాళ్ళు 26% ఉన్న ఒకటే అనేది ఈ డెమోగ్రాఫిక్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి చెప్తున్నటువంటి నమ్మలేని నమ్మకం అనేది మన డేటా చూసినా కూడా నేను నమ్మను అని అంటే కనుక అది ఎవరి విజ్ఞతకి వాళ్ళని వదిలేయాల్సింది తప్ప డేటా అయితే ఇది చెప్తుంది. సో ఈ ఇక్కడ మనం డేటా మాత్రమే మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. సో ఇది ఈ వారం భారతీయత మన బాధ్యతలో మొత్తం మనం చర్చించుకోలేకపోయినా కేరళ డెమోగ్రాఫిక్స్ ని కొంతవరకు మనం అవగాహన చేసుకునే ప్రయత్నం చేశాము. వచ్చే వారం వెస్ట్ బెంగాల్ డేటా డెమోగ్రాఫిక్స్ ఇన్ఫర్మేషన్ ముందరకి విశ్లేషణ కోణం నుంచి నేను డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎప్పటిలాగానే ఈ షో కనుక మీకు నచ్చితే కనుక contact@mindmedia.com కి ఈమెయిల్ చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మై ఐఎండి మీడియా యూట్యూబ్ లోకి వెళ్ళి మై ఐఎండి మీడియా వెంకట్ ఊట్కూరి అని కూర్చున్నా కూడా నాకు సంబంధించిన షోస్ అన్ని వస్తాయి.
ఇంతవరకు మీరు విన్నారు వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం అక్టోబర్ 15, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ are those of the hosts and not necessarily the beliefs of mind media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.